మాతృదేవోభవ. ఎంత అలజడిలోనున్న ఏమియైనా, ఎంత అలజడిలోనున్న ఏమియైనా, ఒక్క మారటు తల ఎత్తి జగదంబ దిక్కు చూడ, ఎంత అలజడిలోనున్న ఏమియైనా, ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కులయ్యున్న జగదంబ దిక్కు చూడ, దిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ, దిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1667 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 367 భాగానికి స్వాగతం పలుకుతుంది. ఎంత ఆందోళనతో ఉన్నా సరే, ఎంత అలజడి మనస్సులో ఉన్నా సరే, ఎంత సంక్షోభంలో ఉన్నా సరే, ఒక్కమారు తలెత్తి మీ పూజామందిరంలో ఉండేటువంటి భగవంతుడి చిత్రపటం చూడండమ్మా. నేను అమ్మవారు అంటాను అలవాటుగా, ఎవరైనా పర్వాలేదు, ఏ రూపమైనా పర్వాలేదు, రాముడు, కృష్ణుడు, నృసింహస్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, గణపతి, ఎవరైనా పర్వాలేదు. అమ్మవారైతే గొడవ లేదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అంధర దేవతలు ఆవిడలోనే ఉన్నారు, ఆవిడ శక్తి స్వరూపిణి. ఇక అది తిరుగులేనటువంటి రూపాల్లో కూడా తిరుగులేని రూపం అది. ఆ అలజడి కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు మనం పూజామందిరంలోకి వెళ్ళాలమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు, తర్వాత విషయం. అది కేవలం భౌతికమైన చర్య. ఇది ఏమవుతుంది, ఎంతవరకు అవుతుంది చెప్పలేము, మనము చెప్పలేము, వారు చెప్పలేరు. ఈ ప్రార్థన ఇక్కడ పనిచేయాలి. ఎందుకంటే మొత్తం అనుకుంటున్న అంతటికీ మూలమైన శక్తి ఒక్కటే అయినప్పుడు, ఆ ఒక్క శక్తినే మనం పూజామందిరంలో పెట్టి ఆ మూలమైన శక్తి అనే ఉద్దేశంతోనే పూజిస్తున్నప్పుడు ఎందుకు ఫలించదండి మన అపనమ్మకంగానే? మనకు ఆ ఉద్దేశం ఉండాలి, ఎందుకు చేస్తున్నా, అవుతుందో అవుదో, లేదా 10 రోజులు అవగానే మీరు అన్నట్టే ఏదో పారాయణ చేసామండి అవలేదండి, దీనికి ఏమైనా గ్యారంటీ పథకాలు ఉంటాయా, ఎవరు నిరూపిస్తారు? ఆ గ్యారంటీల కోసమే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేరిపోతూ ఉంటాం మనం. వాళ్ళు అంతకంటే ఏదో గ్యారంటీ ఇచ్చినట్టు మాట్లాడేస్తారు, వాళ్ళ బతుకులకి గ్యారంటీ లేదు, మనకు ఎక్కడిస్తారు? అందరికీ ఏ రక్షణ పథకమైనా ఇవ్వగలిగిన కూడా రామచంద్రమూర్తి ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, ఆయన ఆశ్రయించాలి. అదే ఎంత అలజడిలోనున్న ఏమి అయినా, దిక్కులకు దిక్కులై ఒక్క మారుడు తల ఎత్తి దిక్కులకును దిక్కునై ఉన్న జగదంబ దిక్కు చూడ. ఒక్కసారి ఏదో రకంగా అలా చూసామ్మా, ఏమిటమ్మా నా పరిస్థితి, ఇది నేనేం చేశానమ్మా, నేను చేసిన తప్పే ఉంది తల్లి, నాకు చెప్పు, పోనీ గురి శిక్షపై, మరి ఎందుకు ఇలా జరుగుతుందమ్మా అని చిత్రపటం దగ్గర కూర్చొని మనం మాట్లాడలేమా, పిచ్చాడే అనుకుందామని పోను లోకం ఏమనుకుంటే మనకి, మనకి నమ్మకం ఉంది కదా చిత్రపటం కాదు శ్రీ మహావిష్ణువు అని, మనకి నమ్మకం ఉంది కదా ఆవిడ లలితాదేవి అని, నమ్మకం ఉన్నవాళ్ళమే చేస్తున్నాం కదా ఈ పని, లేనివాడు ఎలాగో చేయడు కాదు, అసలు వాడు ఉంటుంది పూజా మందిరం ఉండదు, ఫోటోలు ఉండవు, మనకుంది కదా, ఉండి మనం చేస్తున్నది ఏమిటి? ఆ దేవతలను ఏదో ఆకులతోనో పువ్వులతోనో అభిషేకాలతోనో ఆభరణాలతోనో సంతృప్తి చెందిద్దామని చూస్తున్నాం తప్ప కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థిద్దామని ప్రయత్నం చేయట్లేదు. కన్నీటికి కరిగినట్టుగా భగవంతుడు పన్నీటికి కరగడు. కన్నీటిలో చిత్తశుద్ధి ఉంది, పన్నీరులో కల్తీ ఉండొచ్చు చెప్పలేము, పసుపు కుంకాలే కల్తీలు అయిపోతున్నాయి ఈ మధ్యన, పన్నీటిలో కల్తీ ఉండదా? అంటే ఎంత గొప్ప పదార్థాలు ఏవో అక్కడ పెట్టేసాం, కర్మకాండ జరిపించేసాం, లేదా ఇంకా ఎక్కువగా గుళ్ళో జరిపించేసాం, ఇంకా ఎక్కువగా పుణ్యక్షేత్రంలో జరిపించేసి, ఇవన్నీ మనని కాపాడుతాయో లేదో మనం చెప్పలేము, పైగా వాటి మీద నమ్మకాలు పోతాయి, కాపాడబోతాయి. ఇది అక్కడి నుంచి క్షేత్ర మహిమ నిజమా కాదా అని మొదలుపెట్టు, ఎవరు తెలుస్తారు ఇప్పుడు దాన్ని? కొందరు భక్తులు తపస్సులు తపస్సు చేయడంలో ఆ క్షేత్రానికి ఆ మహిమ వస్తుంది, ఊరికే భగవంతుడు అక్కడ మహిమేం పెట్టుకుని నేను మహిమను కూర్చోడు అక్కడ, ఆయనకేం పనే లేదు, అంతటా ఉన్నాను ఓ పక్క ఆయన చెబుతున్న మళ్ళీ క్షేత్రం ఏమిటి? అది భక్తుల కోసం, అది తపస్సు కోసం. ఆ భక్తులు తపస్సుల యొక్క తపస్సుకి నిజం చెప్పాలంటే పక్క సమాచారం కొంత కాలపరిమితి ఉంటుంది, కాలపరిమితి తర్వాత ఏముండదు, అక్కడ ఒట్టి గోళ్లే ఉంటాయి, కానీ ఆ పేరు మీద బతికేస్తూ ఉంటారు. ఒక్కొక్కడ పల్లెటూళ్ళలో చూడండి, పూర్వం ఒక 200-300 ఎకరాలు ఉండేవాళ్ళు ఇల్లు ఉంటాయి, వాళ్ళు ఆ ఇళ్ళు స్థలాలన్నీ వదిలేసిపోతారు, వాళ్ళకి అక్కడ ఎక్కడికో పోయారు, ఇక్కడ అన్నీ పోయి వాళ్ళకి అవసరం లేదు. అది చూసినప్పుడు అలా అవన్నీ మొండి గోడలు, కూలిపోయిన గోడలు, కానీ ఒకప్పుడు అంటే ఇక్కడ ఉండేవారని ఎవరు 200 ఎకరాలని బాబా మొత్తం 6 పొలం చేసుకుని మేము బతికం అంటారు. ఇదంతా ఊరికే చిన్నం. ఈ క్షేత్రాలు కూడా అంతే, తపశ్శక్తి పోయింది అంటే ఆ భక్తుడి ఆ తపశ్శక్తి పోయింది, ఆ భక్తి పోయింది అంటే అయిపోయినట్టే. వాటి మహిమలు మనం ఖచ్చితంగా చెప్పలేము, కొంతకాలం ఉంటే కొంతకాలం ఉంటాయి. ఎందుకంటే ఆ తపశ్శక్తి ఎప్పుడు బ్యాంక్ డిపాజిట్ లాంటిది. ఆ భక్తుడు కొన్ని షరతులు పెడతాడు, నియమాలు ఉంటాయి, ఆ ప్రకారమే ఉంటాయి. అందుకే ఆ క్షేత్రాలు ఆవిర్భవించినప్పుడు, ఆ దేవత ఆవిర్భవించినప్పుడు ఉండేటువంటి పేర్లు కానీ, గోత్రాలు కానీ, పద్ధతులు కానీ, అర్చనలు కానీ ఏవీ మార్చకూడదు. సంప్రదాయాన్ని మార్చడం అంత పాపం ఇంకోటి లేదు. ఏ నామం ప్రకారం, ఏ గోత్రం ప్రకారం, ఏ ప్రవర ప్రకారం అక్కడ దేవుడు ఆవిర్భవించాడో, పూర్వం నుంచి ఎలా ప్రవరలతో కళ్యాణాలు సహా ఉత్సవాలు సహా ఏ పేరుతో అమ్మవారి పేరు ఏముందో ఎలా జరుగుతున్నాయో అలాగే జరగాల్సింది. సీతారాములు అంటే సీతారాములే, రాముడు దశరథుడి గోత్రమే చెప్పి తీరాలి ఖచ్చితంగా. దశరథుడు తండ్రి అజుడు, అజుడు తండ్రి రఘుమహారాజు, ఆ గోత్రమే చెప్పాలి. అలాగే సీతాదేవి తండ్రి జనకుడు, ఆయన తండ్రి కుశధ్వజుడు, ఆ రోమశుడు, ఆ లెక్కలు వరుసగా ఉన్నాయి, ఆ ప్రకారమే చెప్పాలి. ఎందుకంటే ఆ క్షేత్రంలో అలాగే వెతికారు. అది సీతారామచంద్రస్వామి దేవస్థానం. పేర్లు మార్చినా, సంప్రదాయాలు మార్చినా, గోత్రాలు మార్చినా, ప్రవరలు మార్చినా అదంతా దెబ్బ కొట్టి తీరుతుంది అనుమానం వెళ్ళి సంప్రదాయం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా. ప్రజలు ఖచ్చితంగా ఊరుకోవడం, మనం మొక్కుబడి చెల్లిస్తున్నది సీతారామచంద్రస్వామికి, వేరే ఎవరికి కాదు. మనం ఖచ్చితంగా అడగాల ఆ విషయాన్ని. ఇక్కడ మేము భావిస్తున్నది ఏమిటి, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, తేడా రానికూడదు. అలా ఉంటే నా క్షేత్రాలు మహిమలు అన్నీ లెక్కలవి, వాటికన్నీ షరతులు వర్తిస్తాయి. మన ఇష్టం మార్చేస్తే ఏముండదు, అక్కడ ఒట్టి మామూలు కూడా అవుతుంది. అంచేది ఇన్ని షరతుల మధ్యలో ఉండేటువంటి ఉన్నప్పుడు అసలైన భక్తి ఎక్కడుంది, మన గుండెల్లో ఉంది. అదే మనకిక్కడ దూర్జుడి పద్యంలో చెబుతున్నాడు. నిజంగా ఈ క్షేత్రాలు, ఈ తీర్థాలు ఇవన్నీ మహిమాన్వితమైన, అవి పరిమితం కదా, దానికి కొన్ని పద్ధతులు షరతులు వర్తిస్తున్నాయి కదా, అక్కడ మహిమ తరిగిపోవచ్చు. ఎవరైనా ఆ పద్ధతులు మార్చేయడం వల్ల మహిమ తరిగిపోవచ్చు. అంచేత పూర్తిగా ఆధారపడవలసింది వాటి మీద కాదు, మన మనస్సు మీద. దానికే లెక్క, ఏ వేదంబు పఠించలూత, సాలిపురుగు ఏ వేదాలు చదివింది, దానికి మోక్షం రాలా. భుజగం ఏ శాస్త్రమును సూచే, పాము ఏమన్నా శాస్త్రాలు చదివిందా, శాస్త్రాలు చదువుతున్న చోటకి పాము వస్తే చదివేవాడు కూడా చదవడం మానేసి పారిపోతాడు. అది చదవడం ఏమిటి మరి, దానికి మోక్షం వచ్చింది కాళహస్తి కథలో. పైగా యుద్ధం చేస్తే పోరాడితే దానికి ఏమీ తెలియదు పాపం, ఏదో అది చేస్తున్న పనికి ఏదో అడ్డం వచ్చింది కదా, ఏనుగుతో మొత్తం యుద్ధం చేసి ఏనుగు తొండల్లో దూరి ఏకంగా ఊపిరాడికి చచ్చిపోయింది. అది దానికి మోక్షం ఇచ్చాడు శివుడు. తానే విద్యాభ్యసనంబునర్చ కరి, ఏనుగు ఏ వేదాలు చదివింది, ఏ విద్యలు చదివింది, అష్టాదశ విద్యల్లో తొండమెత్త కొట్టేయడం, కాలుతో తొక్కేయడం తప్ప దానికి ఏమైనా తెలుసా, అటువంటి ఏనుగుకి మోక్షం వచ్చింది. అంతేకాదు అమాయకుడైనటువంటి భక్తుడు మాంసాహారి, మాంసాహారాన్ని నివేదన పెట్టాడు, అది కూడా పాపం ఎలా చేయాలో తెలియక కంగారులో ఎంగిలి మాంసం పెట్టేశాడు, అది తిన్నాడు శివుడు. చెంచి ఏ మంత్రమోహించి, అందుకని దుర్జుడు ఏం చెబుతున్నాయంటే మనందరికీ ధైర్యంగా, సమస్త భక్తులకి సౌఖ్యం ఇవ్వడానికి అమ్మవారు సిద్ధంగా ఉంది. మీ కులాలను గురించి కానీ, మీ ఆచార సంప్రదాయాల గురించి కానీ, మీ ప్రాంతాల గురించి కానీ, మీ జ్ఞానాన్ని గురించి కానీ, మీ అజ్ఞానాన్ని గురించి కానీ, దేని గురించి మీరు కంగారు పడకుండా, ఏదైనా పర్వాలేదు, అజ్ఞానంతో ఉన్నా పర్వాలేదు, జ్ఞానంతో ఉంటే మంచిది. ఎందుకంటే జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నిదానం అంటే మూలం. బోధ ఆవిర్భవించడానికి మూలం చదువు కాదు ఎప్పుడు కూడా. చదువు వల్ల జ్ఞానం కలుగుతుందని మనం చెప్పలేము, పుస్తకాల్లో ఉంటుంది సమాచారం. చదువు వల్ల కలుగుతుందా అంటే తెలుస్తుంది, సమాచారం తెలుస్తుంది, దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అప్పుడు జ్ఞానం. ఇన్ని చేస్తాడా గ్రంథం చదివినవాడు ఎవడైనా, విద్యార్థులు చేస్తున్నారు, విద్యార్థులు పక్కనట్టేనమ్మా విద్వాంసులు మేము చేస్తున్నామా. గ్రంథం ఇలా ఇంకా చదవకముందే గ్రంథానికి మహిమ, అందులో మళ్ళీ ఫలానా కాండకి మహిమ, ఫలానా సర్గకి మహిమ, ఫలానా పద్యానికి మహిమ, ఫలానా శ్లోకానికి మహిమ, అందులో ఉండే ఒక చిన్న పదానికి మహిమ, మొత్తం మహిమాన్వితం చేసేసాం ప్రపంచం. అది ఎక్కడుందో అర్థం కావట్లేదు. మొత్తం గ్రంథం చదవాల్సిన పరిస్థితి కల్పించట్లేదు, అసలు చెప్పట్లేదు మనం అవసరం, అక్కర్లేదండి చదివితే చాలండి. ఇప్పుడు ఎవరు చదవగలుగుతారు, చదవగలుగుతారు, చదవమనే చెప్పాలి, చదవగలిగినా చదవలేకపోయినా చదవమనే చెప్పాలి, చచ్చినాడు చదువు అని చెప్పాలి. అంతేకాదు సులభమైన ఉపాయాలు చెప్పడం ఏంటి, ఇది మంచం మీద ఉండే రోగిష్టి వాడికి చెప్పే ఉపాయాలన్నీ మామూలు మనుషులకు ఎలా చెబుతారని, శుభ్రంగా తిరుగుతున్న వాళ్ళకి, మాంసం కొవ్వు శుభ్రంగా ఉండి బలంగా పుష్టిగా ఉన్నవాళ్ళకి ఈ సులభమైన ఉపాయాలు చెప్పకూడదు. చేయండి మొత్తం అంతా, చదవండి, కూర్చోండి, వెళ్ళండి, తిరగండి, తెలుసుకోండి, అంతే. సులభమైన ఉపాయాలు చెప్పకూడదు, మొత్తం మనుషులు బద్ధకస్తులు అయిపోతారు. ఆ బద్ధకస్తులు ఇతర వ్యవహారాలు వేరు, అవి వేరు. మధుప్రేత గర్వీత తర్వాత వస్తాయి, అక్కడ చెబుతా అవన్నీ. అన్నీ శరీరంలోనే పెరుగుతాయి, ఏది పెరిగితే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అవి పెరగకుండా చూడాలి మనం. అందుకని సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఆ బోధావిర్భావ నిదానములు సదువులయ్యా కావు అన్నాడు ఆయన. సరైన అవగాహన కలగడానికి కేవలం చదివినంతలో కలుగుతుంది అనుకోవడం పొరపాటు. చదివిన దాన్ని విశ్లేషించుకోవాలి, విమర్శించుకోవాలి. విమర్శ రూపిణీ విద్య అమ్మవారి నామాల్లోనే ఉంది. అంటే మనం గ్రంథాలు చదవమన్నా కూడా అవగాహన చేసుకోవాలి, మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. అవగాహన ఉన్నా సరిపోతుంది, అన్వయం చేసుకోవాలి. ఓ ఇది సరిగ్గా మనకి ఆ కథను ఇప్పుడు అన్వయించుకుంటే ఏం తెలుస్తుంది అని అన్వయించుకోవాలి. అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్. లేనప్పుడు ఎందుకు చదువు? మామూలు విద్య బీటెక్ ఎంటెక్ అయినా అంతే, ఇదేనా అంతే? ధైర్యవంతుల కథలన్నీ మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో చదువుతారు, స్వదేశీయులు విదేశీయులు ఏదో ఒకటి. జీవితంలో ఏదైనా వచ్చాక నిర్వీర్యం అయిపోతారు. మరి ఇంకెందుకు చదివినట్టు ఇవన్నీ? మార్కుల కోసమా? మూర్ఖత్వం పోవడం కోసమా? చదువు పరమార్థం ఏమిటి? అందుకే చెబుతున్నాడు చదువులు నిరసిస్తున్నాడు అక్కడ. ఇలాగే చదివితే చదువులనే అనవసరం లేదు, సార్థకంగా చదివితే మంచివనే దూర్చుడు అభిప్రాయం. చదవద్దని కాదు, ఆయన పండితుడు, ఆయన కవి, చదవద్దని ఎలా చెబుతాడు? అసలు చదువు మానేయమని కాదు, ఇలా చదవండి. చదువులను వ్యతిరేకించలేదు దూర్చటి. చదువుల ద్వారా అందుతున్న విధానం ఉంది ఏదో ఉంది, అది సరిగ్గా లేదండి అన్నాడు. మబోటుగాడు ఎవరన్నా అంత మొత్తం చదువు మానేయమని కాదు కదా. వీధిపడి దగ్గర నుంచి విశ్వవిద్యాలయం వరకు అన్నీ ఉండాల్సిన, ఎప్పుడూ కోపవచ్చడం మూసేస్తే మంచిదట. ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి అంతకంటే ఉంది, మూసేస్తే ఏం జరుగుతుందండి? అరాచకం పెరుగుతుంది. కానీ అది సరైన విధానంలో వెళ్ళాలి కదా. ఆ వెళ్ళట్లేదు. అందుకే చదువు వలనే ఏదో అవగాహన కలుగుతుంది అనుకోవడం పొరపాటు. మనిషి తన మనస్సును నిగ్రహించుకుని అలా ఆలోచిస్తేనే కలుగుతుంది. విశ్లేషించాలి, విమర్శించాలి, ప్రశ్నించాలి, తేల్చుకోవాలి. అదే మన సంస్కృతి, అదే మన సంప్రదాయం. ఎవరు ముసుగు కూర్చోవడం కాదు సంప్రదాయం. ఋషుల్ని ఋషి కథల్లో మనం చూస్తే విచిత్రంగా కొడుకులు తండ్రుల్ని ప్రశ్నిస్తారు నిలబెట్టి. నాన్నగారు నేను నమ్మనండి చెప్పండి, పోన్లేరా నేను చెబుతున్నాను ఇది ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు. మీరు చెప్పిన జ్ఞానం నాకు సరిపోలేదండి, అది నాకు ఇదివరకే తెలుసు అన్నాడు శుకుడు తండ్రిని, వ్యాసుణ్ణి, వేదవ్యాసుడు. నిజమేనా ఆయన? నాకు తెలుసు నీ స్థాయి ఏమిటో. జనక మహారాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. తన కొడుకు తన్ను ఇలా మాట్లాడారని వ్యాసునికి అహంకారం రాలేదు. తనకంటే ఎవరో ఒక క్షత్రియుని దగ్గరికి, ఒక రాజు దగ్గరికి వెళ్ళమనడానికి వ్యాసునికి అహంకారం రాలేదు. ఆ వ్యాసుడు కదా మనకి గురు పూర్ణిమ నాడు పూజించవలసిన పెద్ద మనిషి. ఆషాఢ పూర్ణిమ అయింది కదా, గురుత్వం అంటే అది కదా. అహంకారం లేకపోవడమే గురుత్వం. పడుకుని కాళ్ళు చాపి కాళ్ళు నొక్కించుకోవడం కాదు గురుత్వం అంటే. వ్యాసుడు గురువు అంటే గురు పూర్ణిమ అయింది. మంచిది, గురుతత్వం అంటే అది. ఏమాత్రం అహంకారం ఉండదు. వెనకం వాడికి ఏదో అడిగాడు, వాడు చెప్పింది సరిపోలేదు, ఇంకో దగ్గర వెళ్ళమన్నాడు. ఆ వెళ్ళమన్నది పోయిన తనకంటే ఎక్కువ వాడా తక్కువ వాడా, రాజా బ్రాహ్మణుడు ఏమి ఏ రకమైన భావన లేదు. హాయిగా నిరేహంగా నిర్మమకారంగా వెళ్ళునైనా నీకు నాకు తెలుసు నీ జ్ఞానం ఏమిటో, ఆయన జ్ఞానం ఏమిటో నాకు తెలుసు, నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు. శుకుడు అక్కడికి వెళ్ళాడు. అంత మాత్రం చేత తిరిగి వచ్చాక తండ్రిని ఏమి అవమానించలేదు. అవగాహనతో పాటు జనక మహారాజు దాన్ని ఆచరణలో పెట్టాడు. అందువల్ల జనకుడు గొప్పవాడయ్యాడు. ఆస్థిత జనకాదయ అని భగవద్గీతలో స్థానాన్ని పొందాడు. ఆ అవగాహన ముఖ్యం. అది ఆ అవగాహన కలగాలి అంటే భగవంతుడు ఎందు అచంచలమైన విశ్వాసం ఉండాలి. నీ పాద సంశయమాసక్తి కాక జంతు తతికిన్. పాద సంశయమాసక్తి అంటే అర్థం అది. మళ్ళీ కాళ్ళు నొక్కుతూ కూర్చోవడం కాదు అక్కడ. మనస్సు దాని భగవంతుడు ఎందే లగ్నం చేయడం, ఆత్మ ఎందే లగ్నం చేయడం, ఆత్మధ్యానంలోనే ఉండడం. ఆత్మ ఆత్మ అంటే మనకేం తెలియదు, నమశివాయ అంటాం, నమో నారాయణాయ అంటాం, శ్రీమాత్రే నమః అంటాం. ఆ మనస్సుకి ఇంకో రుచి మప్పకుండా ఈ నామం యొక్క రుచి మప్పేయడం 24 గంటలు కూడా. నిద్ర పట్టే వరకు అది లేచామంటే అది మాట్లాడదు. ఇంకా మన చెంప మీద మనమే కొట్టుకుని ఆ నామస్మరణ చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ నామమే అన్నింటికి దారి చూపిస్తుంది. ఒక్క నామస్మరణ చాలు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశనక తం నమామి హరిం పరం అంటారు. భజన చేసేటప్పుడు ముందు ఈ శ్లోకం చదివి తీరుతారు. యస్య నామ సంకీర్తనం సర్వపాప ప్రణాశనం. అంతేకాదు ప్రణామో దుఃఖశమనః. ఎవరికి నమస్కారం చేస్తే సమస్త దుఃఖాలు పోతాయో, ఎవరు నామాను స్మరిస్తే సమస్త పాపాలు పోతాయో, అటువంటి మహావిష్ణువును స్మరిస్తున్నాను, తమ్ నమామి హరిం పరం, పరమాత్మగా భావించి ఆయన్నే స్మరిస్తున్నాను అని చెప్పి ఈ దేశంలో చదువు రానివాడు కూడా కేవలం తాళం చెప్పలు వాయించడం తప్పితే మరేమీ తెలియని వాడు కూడా, ఆ తాళం చెప్పలు వాయించాక కూడా ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఓ డోసు వేసేసేవాడు కూడా ఈ శ్లోకం చదువుతాడు ఖచ్చితంగా. పల్లెటూళ్ళలో భజనలో ఎప్పటికైనా అతను బాగు చేసేది ఈ శ్లోకమే, ఆ డోసు కాదు, అది అతనికే తెలుసు. అయినా బలహీనత వేరే విషయం. కానీ ఆ బలహీనత నుంచి ఒకనాటికి అతను రక్షింపబడతాడు ఖచ్చితంగా. డోసు శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతం అని తెలుస్తుంది. ఈ పని మానకూడదు. డోసు ఎలాగైతే మానడో ఇది కూడా మానకూడదు. చెయ్యి. కాకపోతే ఇవి వచ్చేటప్పుడు వేసుకురాకు పోను, వెళ్ళాక వేసుకో. మా చిన్నతనంలో మా ఊళ్ళో భజనలు అవి చదువుతుంటే అక్కడ పెద్దలు ఇదే అనేవారు, వాళ్ళు తాగుతారా బాబు వాళ్ళని ఏమన్నా. కానీ ఆ భజన వాళ్ళే చేయాలండి, వీళ్ళు చేయలేరు. మళ్ళీ నేను 3 గంటలు చేయాలి. ఎందుకంటే భగవన్నామ సప్తాహం అని చేశారు మా ఊళ్ళో. 7 రోజులు వరుసగా 7x24 గంటలు, 7x24 అంటారే, అలా మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఆ శృతి ఆపరు. ఒక బృందం తర్వాత ఒక బృందం 3 గంటలు, 8 బృందాలు రోజుకి. వీళ్ళు మళ్ళీ 8 కాదు 4 బృందాలు, వీళ్ళు మళ్ళీ పొద్దున్న 3 గంటలు రాత్రి 3 గంటలు చేయాలి. ఇలా మొత్తం 7 రోజులు చేయాలి. కంఠాలు ఆరిపోయి చేసేవారు. మరి అంత చేసేవాడు ఏదో కాస్త నీరసం వచ్చినప్పుడు వేస్తే వేస్తాడు. అందుకని బ్రాహ్మణులనే పెద్దలు ఏమని వాళ్ళు వేస్తారు లేరా, ఇక వాళ్ళని ఏమనకండి, అలా అంటే మానేస్తాడు అని. ఒరేయ్ నువ్వు వేస్తే వేసేవరా, ఓ పని చేయి, భజన అయ్యాక వేయమనేవారు వాళ్ళు. మీరు అలా చెప్పారు బాగుందండి అని వెళ్ళేవాడు. మొత్తం మీద పని జరిగేది. అంతేకాని వేసిన వాళ్ళు ఇక్కడ కుదరదంటే మొత్తం మానేస్తాడు. అదే ప్రమాదం అండి. నా బుద్ధి భేదం జనయేద అజ్ఞానం కర్మసంజ్ఞానం భగవద్గీతలో చెప్పిన మాటే. వాళ్ళు ఏదో ఒక అలవాట్లో ఉండి చేస్తారు, చేయని. నువ్వు ఊరికే ఖండించక, కంచు తగ్గించు దాన్ని. దానికి కొన్ని నియమాలు పెట్టు, పద్ధతులు పెట్టు. నువ్వు నిషేధం చేత కానప్పుడు నియంత్రణ చేయమన్నారు, అంతే. అప్పుడు క్రమంగా దానికి ఈ రుచి మరిగాడనుకోండి, నామస్మరణ రుచి మరిగిన వాడండి. మద్యం కాదు ఏది, అసలు పద్యమే వెళ్ళిపోతుంది, పద్యమే వెళ్ళిపోతుంది. నా మటుకు నేను 2017 ముగిసే వరకు 11,000 పైగా పద్యాలు రాశాను. ఆశ్చర్యం, ఏడాదికి 500 పద్యాలు పైన అవధానాల్లో కానీ కావ్యాల్లో కానీ 500 పద్యాలు పైన అల్లిన వాడిని మనం ఎందుకో లెక్కపెట్టి చూసాం. 2018 మొత్తం పోగేస్తే నేను అవధానాల్లో చెప్పినవి కానీ విడిగా ఏమన్నా లేనివి కానీ 25 పద్యాలు మించలేవు. నేనే ఆశ్చర్యపోయి తగ్గిపోయింది ఆసక్తి. ఎందుకంటే భగవతత్వం భగవతత్వం భగవతత్వం, ఏకాంతం, మౌనం, ధ్యానం, ఏదో ప్రజల ఒత్తిడి మేరకు, అభిమానుల ఒత్తిడి మేరకు చెబుతాం అన్నాం, చెబుదాం. వారికి మేలు జరుగుతుంది కాబట్టి చెబుదాం. కానీ మిగిలిన సమయం అంతా మన ఏకాంతం, మన మౌనం, మన ధ్యానంలో మనం ఉండాల్సిందే. మిగిలిన రాకపోకలన్నీ తగ్గించుకోవాల్సిందే, ప్రయాణాలన్నీ తగ్గించుకోవాల్సిందే, ఇంటికి వచ్చేవాళ్ళని తగ్గించాల్సిందే, ఎవరింటికైనా వెళ్ళేది తగ్గించాల్సిందే, మన ఇంట్లో మనం కూర్చోవలసింది అని నేను అభ్యాసం చేస్తున్నానమ్మా. నా తల్లి పాదాల సాక్షిగా చెబుతున్నా, నా ఏకాంతాన్ని, మౌనాన్ని, ధ్యానాన్ని నేను కోల్పోవడం లేదు. దాని సమయం దానికి పెంచుకున్నాను నేను, దీని సమయమే తగ్గించాను. ఎందుకంటే ఇవి తగ్గించకపోతే మొత్తం పెరిగిపోతాయి. ఇవన్నీ పెద్ద బంక్ అయిపోతాయి చివరికి. పెట్రోల్ బంకే, ఇంకా పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండడం, బయలుదేరుతూ ఉండడం అక్కడి నుంచి. మళ్ళీ ఆగిపోగానే పెట్రోల్ కొట్టించుకోవడం కుదరదు, ఆపేయాలి, బాగా తగ్గించేయాలి. అంతే, ఖచ్చితంగా ఆ పద్ధతిలో వెళ్ళిపోవలసింది. జూన్ నెల మొత్తం మీద 3వ 4వ సభలు అంతే, తిరుగులేదు ఇంకా. జూలైలో 5 6 అలాగే ఉంటాయి ఇంకా. ఒప్పుకోవడమే నమశివాయ, అంతే అయిపోయింది. చాలు, చేసినవి చాలు, చెప్పినవి చాలు. ఏదో ప్రజలు అడుగుతున్నారు, బలవంత పెట్టారు, పాపం కన్నీళ్లతో అడిగారు, ప్రేమ సరే అదొక రకం. అంతమందిని బాధ పెట్టకూడదు అంతే. అందుకే నిర్ణయాన్ని పునరాలోచన చేశాం. ఇదేమి లోకాన్ని బాగు చేసే నిర్ణయం అయితే కాదు కాబట్టి, లోకానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నాం, అంతకంటే ఏం లేదు. అలాగని మనం అనుకున్నటువంటి మార్గం నుంచి మనం పక్కెళ్ళకూడదు. ఆ సమయాన్ని తగ్గించద్దు, ఆ సమయాన్ని పెంచాలి, ఈ సమయమే తగ్గించాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దానికి మూలం నామస్మరణ, నామతత్వం, భగవతత్వానికి మనం రుచి మెరుగామంటే మధ్యాహ్నం కాదు పద్యాన్నే వదిలేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చెప్పినవి చాలు. ఈ రోజుకి మీకు ఈ క్షణంతో నేను మాట్లాడే సమయానికి 11,154 పద్యాలు చెప్పాను చాలు. అన్నీ సుమారుగా కాదు అన్నీ డైరీలో రాసి ఉన్నాయి. మొదట్లో ఏమైనా ప్రారంభంలో ఏమైనా 100 200 పోయేమో ఎక్కడ రాయకుండా నాకు తెలియదు. 11,154 పద్యాలు ఈ క్షణానికి మీతో మాట్లాడే సమయానికి రాసి ఉన్నాను నేను. అవన్నీ రాజు డైరీలో ఉన్నాయి. అందులో 6,000 పైన వచ్చేయినాయి, మిగిలిన ఎప్పుడూ వచ్చిపోతేనే, కాకపోతే పిల్లలు వేస్తారు, పెద్ద సమస్య కాదు. అందుకని ఆ పద్ధతిలో ఆ నిష్ట పెంచుకోవాలి అంటే సరిగ్గా సూర్యుడు చెప్పినట్టే ఆ ధ్యానం ఎప్పుడూ భగవంతుని మీద ఉండేలా ఉండాలి. అప్పుడు మనం ఏమి చదివాము, ఏమి లేదు, ఏ గుళ్ళోకి వెళ్ళాము, ఏ ప్రదక్షిణాలు చేసాము, అభిషేకాలు చేసాం, ఇవన్నీ చేసిన కొద్దీ ఆ తత్వం తెలుస్తున్న కొద్దీ బాగా చాలా బాగుంటాయి. తత్వం తెలిసి ప్రదక్షిణం చేయడం వేరు, ఊరికే తిరిగితే వ్యాయామం అవుతుంది. తత్వం తెలిసి అభిషేకం చేయడం వేరు, అభిషేకం తెలిసి చేస్తే అది అభిషేకం అవుతుంది, ఆత్మకు అభిషేకం అవుతుంది, లేకపోతే ఒకటినే స్నానం చేయించినట్టు అవుతుంది. ఇక అందుకని పదార్థాలకి మహిమలు పెంచద్దు దయచేసి, నేను పదే పదే చెబుతున్నాను. దాంతో చేస్తే ఓ ఫలితం, దీంతో చూస్తే ఓ ఫలితం. ఈ ఫలితాల మాయలో పడిపోతే అభిషేక తత్వం పోయింది. అభిషేక తత్వం ఎప్పుడూ ఒక్కటే, గ్రహించాలి కాబట్టి చెబుతున్నా. లింగం మీద పడిన ప్రతి నీటి బొట్టు జారిపోతుంది. జీవితంలో మనం నేర్చుకున్నది ప్రతిదీ పోతుంది, తెలిసినవన్నీ పోతే తప్ప తెలియనిది దొరకదు. మహాతత్వవేత్తలు మళ్ళ గుద్ది చెప్పినవాడు, తెలిసినవన్నీ మర్చిపోతే తప్ప తెలియంది దొరకదు, ఉన్నవన్నీ వదిలేస్తే తప్ప అసలు ఉండవలసింది దొరకదు. అదే అభిషేకం. అన్నీ జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. ఒక్క చుక్క బొట్టు కూడా శివుడి మీద ఉండదు, పడుతుంది జారిపోతుంది, కానీ పడే జారుతుంది. అలా పడి జారాలంటే ధారపాత్ర ద్వారానే అభిషేకం జరగాలి, బిందెలు బిందెలు పోసేయకూడదు. అంటే ధారపాత్రమితో జరిగే అభిషేకమే సరైంది. మనమందరం కేవలం చూడడమే, మన చేత్తో చేయాలని ప్రయత్నం చేయకూడదు. అసలు గర్భగుడిలోకి వెళ్ళనే కూడదు, మనం అచ్చకుడే వెళ్ళాలి. ఇక ఎంత స్వార్థాలు అహంకారాలు పట్టుదల ఇవన్నీ కూడా, నేను చేశాను, స్వయంగా చేశా, రెండు చేతులతో చేశా, ఓ తూమ వేసా, ఆ లింగం పాడైపోయింది, అక్కడ కనపడకుండా పోతుంది. ఇంకా దాన్ని పుణ్యంగా వర్ణించిన కొద్దీ ఇంకో 100 మంది వచ్చేస్తారు అక్కడికి. ఈ తత్వం తెలియని వ్యవహారం అంటే ఇదే. ఇంక చేతులు పదార్థాలు మహిమలు పెరిగాయి, అసలు పరమార్థం పోయింది. అంచేత ఆ తత్వం తెలుసుకోవడం గ్రంథాల వల్లే అవ్వట్లేదంటే కర్మకాండ వల్ల అవుతుందా? అంచేత సమస్త భక్తులకి సుఖాన్ని ఇస్తుంటే చేసేదేదో చేయనివ్వండి, దాని ద్వారా క్రమంగా తెలుసుకోండి. అంటే చేసేవి జరుగుతూనే ఉండాలి, ఆ పదార్థ పరమార్థ తత్వం చెప్పేవాడు రాబోటుగాడు చెబుతూనే ఉండాలి, లేకపోతే మూర్ఖత్వంలో గడిపోతారు. ఆ రకంగా సమస్త భక్త సుఖదాయ నమః, ఏ స్థితిలో ఉన్న భక్తుడినైనా ఎలా ఉద్ధరించాలో ఆవిడికి తెలుసు. అంచేది మనం కూడా ఏం చేయాలి, ఉద్ధరింపబడడానికి సిద్ధంగా ఉండాలి. సూర్యుడు ఉదయించే సమయాన్ని కమలం ఎందుకు వికసిస్తుంది, మిగిలినవి ఎందుకు వికసించవు, 9:00 to 10:00 ఎందుకు వికసిస్తాయి, కొన్ని సాయంత్రమైనా ఎందుకు వికసించవు, అంటే అవి సిద్ధంగా లేవు. కమలం చేసిన కృషి ఏమిటి అంటే అది సిద్ధంగా ఉంది. భగవత్ కరుణ మన మీద ప్రసరించడానికి మన మనస్సు సిద్ధంగా ఉండాలి. అంటే బంధాలు తగ్గించుకోవాలి, బరువులు తగ్గించుకోవాలి, ఇష్టాలు తగ్గించుకోవాలి, ద్వేషాలు తగ్గించుకోవాలి, క్రమంగా నిర్మలంగా 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 మారిపోవాలి. ఏది పద్ధతో పూర్వం నుంచి వస్తుందో అదే చేస్తాం, దాన్నే తత్వం తెలుసుకుని చేస్తాం. అప్పుడు సమస్త భక్త సుఖదాయ నమః. 503వ నామం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః. ఈ మణిపూరాబ్జ వర్ణన ముగిస్తూ చెబుతున్నాడు, అక్కడ ఉండే దేవతని లాకిని అంటారు. ఎందుకంటే అక్కడ లాకిని, చక్రేశ్వరి, యోగిని అని 3 యోగ దేవతలు ఉంటారు అక్కడ. అందులో ఆ చక్రేశ్వరి, అలా ఆ చక్రానికి ఈశ్వరి అధినాయకురాలని ఆ యోగిని లాకిని అంటారు. అందుకని లాకిన్యంబా స్వరూపిణ్యై నమః. లాకిని అంబా, లాకిన్యంబా యణాదేశంతి, లాకిన్యంబా స్వరూపిణి. లాకిని అనేటువంటి అధిష్టాన దేవత రూపంలో ఇక్కడ మాంసనిష్టంగా ఉంటున్నావమ్మా, నీకు నమస్కారం. ఆ లాకిని శబ్దం ఎలా ఏర్పడింది, లలిత త్రిశతి భాష్యంలో మహానుభావులు ఉపాసక స్వరూపులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెబుతారు లాకినీకి చక్కని ఉత్పత్తి. లం అకం అస్య అస్థితి లాకిని. అకం అకం అనేది ఈ లం అనేదానికి ఉంది కాబట్టి లాకిని. ఈ లం ఏమిటి, అకం ఏమిటి అంటే ఆ లంలో లకారం ఒకదానికి ప్రతీక, ఈ అకం ఒకదానికి ప్రతీక. ఏమిటి అకం, కం ఏమిటో తెలిస్తే అకం ఏమిటో తెలుస్తుంది. కం సుఖం, అకం దుఃఖం. అంచేది అకం అంటే దుఃఖాత్మకం జగత్, జగత్తు ప్రధానంగా దుఃఖాత్మకం, సుఖ దుఃఖాత్మకం అని అంటారు. కానీ ఆ సుఖంలో కూడా లోపల ఉన్నది దుఃఖమే. అంచే జగత్తును పరిహరించవలసిందే. జగత్తుకు మూలమైన మనస్సు కూడా ప్రధానంగా దుఃఖాత్మకమే. మనస్సు ప్రధానంగా నెగటివ్, వ్యతిరేకం. పాజిటివ్ అనేది ఊరికే 99% పోయాక ఆ మిగిలిన 1% ఉంటుందంతే. మనస్సు పాజిటివ్ కాదు, సాధారణంగా అది నెగటివ్. ఎందుకంటే అసలు తత్వానికి వ్యతిరేకమైనప్పుడు నెగిటివ్ ఏది, మనస్సు లేదని తెలుసుకోవడమే పాజిటివ్, మనస్సు మీద ఆధిపత్యమే పాజిటివ్, మనస్సును మొత్తం తొక్కిపెట్టడమే పాజిటివ్. ఆ తొక్కిపెట్టడం ఆధిపత్యం ఎలా సాధ్యమవుతాయి, పౌరుషం వల్ల సాధ్యం కావు, ఎదిరిస్తే సాధ్యం కావు, ప్రయత్నం వల్ల సాధ్యం కావు. కృష్ణమూర్తి గారు చెబుతారు అసలు ప్రశాంతి దొరకకపోవడానికి కారణం ఏమిటంటే ప్రశాంతి దొరకడం కోసం మనం చేసే ప్రయత్నం అంటారు, ఈ ప్రయత్నం దానికి వ్యతిరేకమైపోతుంది. అసలు ప్రయత్నం ఏమిటి చేసేది, ప్రశాంతంగా ఉండవు. ఏ ఆలోచన ప్రశాంతతకి భంగంగా ఉందో దాన్ని అడ్డుకుంటే చాలు, ప్రశాంతి కోసం ప్రత్యేకం చేసే సాధనం లేదు. మన రాగద్వేషాలు, మన సుఖ దుఃఖాలు ఇవే అడ్డుకుంటున్నాయి. ఆ ప్రయత్నం లేకపోతే చాలు, ప్రయత్నం లేకపోవడం ప్రశాంతి కానీ ప్రయత్నం చేయడం ప్రశాంతి కాదు. అంచేది మనస్సు లేదని తెలుసుకోవడం ప్రశాంతి కానీ మనస్సును ఏదో సాధిద్దాం చేదిద్దాం అది మళ్ళీ రెచ్చిపోతుండదు. ఎందుకంటే ఈ ప్రయత్నం చేసేది కూడా అదే, ఈ ప్రయత్నం ఆపేస్తే అది లేనట్టే. కొంచెం అర్థం కావడం కష్టమే కానీ యోగ వాసిష్ఠాది గ్రంథాలు చదివి నెమ్మదిగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. సామాన్యులకు అర్థం కావు, కష్టం. దాన్ని చేయవలసిన సాధన చేయాలి. ఏదో ఓ చర్చతోనో ఓ మాటతోనో ఓ పుస్తకం చదవడంతోనో తేలే వ్యవహారం కాదు. బాగా లోతుగా విమర్శ రూపిణి విద్య అని విశ్లేషణ చేయాలి. అందుకే అకం దుఃఖాత్మకం జగత్ లీయతే ఇతి లాకిని. ఈ దుఃఖాత్మకమైన జగత్తును మొత్తం తనలో లీనం చేసుకునేది లాకిని అని త్రిశతీ భాష్యంలో ఆయన చెబుతారు. ఆ లాకిని దేవత ధ్యానం ఎలా ఉంటుంది అనేది మనం తెలుగు పద్యం రూపంలో 23.5 గంటల్లో చెప్పుకుని ఈ మణిపూరాబ్జి చక్రాన్ని ముగించుకుని మనం స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశిద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.